Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి కథాకదంబం కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి కథాకదంబం కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అందించాలని, ఆ అనుభూతులన్నీ మూటగట్టుకొని మరో కొత్త సంవత్సరంలోకి మనందరం కూడా అడుగిడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు కథా కదంబం కార్యక్రమంలో మనం విందాం శ్రీమతి మన్నెం శారద గారు. ఈవిడ పేరు తెలియని పాఠకులు లేరంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి ప్రముఖ రచయిత అయినటువంటి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన కథ ముష్టి. మరి కథలోకి వెళ్లే ముందుగా శ్రీమతి శారద గారి కథలను, కథా శైలిని ఉద్దేశించి ప్రముఖ వ్యక్తి అయినటువంటి శ్రీ మారేమండ సీతారామయ్య గారు ఏమంటున్నారో మీకు వినిపిస్తాను. ఆ తర్వాత కథ విందాం. వినూత్న కథా వస్తువు, ఆకర్షణమైన ఎత్తుగడ, కొసమెరుపు కథాగమనంతో సంభాషణలో చతురత, సందర్భానుసారం వర్ణనలు కథాసుందరికి పట్టుపావడాలు, బంగారు ఆభరణాలు. ఈ నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకొని తన కథలో రంగరించి పాఠకుల మనసుల్ని కొల్లగొట్టిన కథారచన తీసాలి కథా విశారద మన్నెం శారద. ఆమె కథలు చదవడం అంటే ప్రపంచ పర్యటనకు హాయిగా, ఆనందంగా, అన్ని రసాల ఆస్వాదనకు సకుటుంబంగా వెళ్ళి రావడమే అంటున్నారు శ్రీ మారేమండ సీతారామయ్య గారు. వీరు పూర్వ సంపాదకులు మాత్రమే కాకుండా విలేకరి కూడా. మరి ఇంత చక్కటి అభిప్రాయాన్ని వారు శారద గారి కథలను ఉద్దేశించి అందించారు. మరి ఇప్పుడు అంత చక్కని అభినందనలు అందుకున్న శారద గారి రచన ముష్టి అనే కథను ఇప్పుడు మనం విందాం. కనుచీకటి వేళ వంటగది గుమ్మంలో కూర్చొని వంకాయలు తరుగుతున్నాను. సరిగ్గా అప్పుడే నాన్న లోపలికి వచ్చారు. వస్తూనే అమ్మేదమ్మా అన్నారు. పడుకుంది, టీ తాగుతావా నాన్న అన్నాను కత్తిపీట దగ్గర నుండి లేస్తూ. ఈవేళ అప్పుడు పడుకోవడం ఏంటమ్మా, ఒంట్లో బాగుండలేదా అంటూ నా జవాబు ఆశించకుండానే అమ్మ ఉన్న గదిలోకి నడిచారు. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు. నెమ్మదిగా నిట్టూరుస్తూ నేను తాగకుండా అట్టుపెట్టిన ఎర్రటి చూరు నీళ్లలో ఉన్న టీ నీళ్ళని వెచ్చబెడుతూ కూర్చున్నాను. ఈ సిటీలో మాలాంటి వాళ్ళకి అంతకు మించి మంచి టీ ఎలా దొరుకుతుంది? పక్కింటి సావిత్రి పిన్ని అమృతం లాంటి కాఫీ ఇస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే. ఇంటి దగ్గర గేదెని తెప్పించి పిండిస్తారు. లీటర్ పాలు 4 రూపాయలట. అలాంటి పాలు కొనాలంటే మా వల్ల కాదు. మా వల్ల నాన్న పీడబ్ల్యూడీలో సూపర్డెంట్, పక్కింటి పరమేశం బాబాయ్ కూడా సూపర్డెంటే. మాది పెద్ద సంసారం కూడా కాదు, కానీ మా పరిస్థితులే హీనమైనవి. దానికి కారణం ఏదని చెప్పగలను? టీ గ్లాసులో పోసి తీసుకెళ్ళాను. అమ్మ రొప్పుతూ కన్నీళ్లతో మాట్లాడుతోంది. వాడిని అచ్చోసిన ఆంబోతులా మేపి మా మీదకు వదిలారు. మీకే, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాడు ఎన్ని మాటలు అంటున్నాడో మీకేం తెలుసు? శక్తికి మించిందని చెప్పినా వినకుండా మమ్మల్ని అందరినీ ఒరగబెడతాడని ఉన్నదంతా ఊడ్చి డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ చదివించారు. వాడిప్పుడు ఉద్యోగం లేదని, దానికి మనమే బాధ్యులైనట్టు సూటిపోటి మాటలు. 4 ఏళ్ళు హాస్టల్లో వెలగబెట్టాడో లేదో, పుట్టినప్పటి నుండి ఉన్న ఇల్లు పరిస్థితులు మర్చిపోయాడు. ఏ కూర చేసినా వెదవ కూర అంటాడు. టీ చూసి
ఛీ అంటూ పారబోస్తాడు. దరిద్రపు కొంపంటూ సతాయిస్తాడు. ఉద్యోగం ఇప్పించలేదని నానా మాటలు అంటాడు. నాన్నగారు చొక్కా తీసి వంకకి తగిలించి, పోనీలేవే, ఇంత చదువు చదివి ఉద్యోగం లేకుండా ఇంటి పట్టును ఉండాల్సి వచ్చిందని అలా విసుక్కుంటాడు. వాడు ఏదో అన్నాడని మనం కూడా తొందరపడితే ఎలా అన్నారు శాంతంగా. అవును, మీకు సంతోషంగానే ఉంటుంది. అవతల వాడికన్నా రెండేళ్లు పెద్దది అక్కగారు అనే మర్యాద కూడా లేకుండా టీ బాగా పెట్టలేదని దాన్ని ఎన్ని మాటలు అన్నాడు. ఇంట్లో కూర్చొని టీ పెట్టడం కూడా నేర్చుకోలేదట. అదేం చేస్తుంది, పిండి కొద్దీ రొట్టె. మనం కొనే నీళ్లపాలకి ఎన్నిసార్లు మంచి టీ పెట్టివ్వగలదు. గుండెల మీదుగా చిరిగిన చీర సర్దుకొని నాన్నకి టీ అందించాను. అమ్మ నా వంక చూసింది. ఆ వెంటనే ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి. దానికి ఒక్క సరైన చీరైనా ఉందా? దానికి అక్షరం ముక్క నేర్పించారా? దాని పెళ్లి సంగతి మీకేనాడైనా పట్టిందా? చేయటానికి సూపర్నెంట్ వెలగబెడుతున్నారు. తోటి వాళ్ళంతా ఎలా కళకళలాడిపోతున్నారు. మనదేమంత ఏడ్చలేని సంసారం. ఒక్క ఆడపిల్ల, ఒక్క మగవాడు. పెళ్ళైన 15 ఏళ్ల వరకు మా వాళ్ళు అంటూ మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, తమ్ముళ్ళ చదువులు, ఉద్యోగాలు అంటూ సరిపుచ్చారు. ఏదో మా పుట్టింటి వాళ్ళ దయతో నేను వంటి నిండా గుడ్డ చుట్టుకోగలిగాను. వాళ్ళ సమస్య తీరిందనుకునేసరికి తలకు మించిన అప్పులు చేసి కొడుకుని ఇంజనీరింగ్ వెలగబెట్టారు. ఎదురుగా ఎదిగిన ఆడపిల్లను చూసి మీకు చీమ కుట్టినట్లయినా లేదు. అమ్మ నిలువెల్లా ఆవేశపడిపోతుంది. చూడు రాజ్యం, ఈరోజును కొత్తగా వచ్చిన సమస్య ఏమైనా ఉందా? వాడు ఖాళీగా ఉండటాన్నా అలా పిచ్చెత్తినట్లు ప్రవర్తిస్తున్నాడు. చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాలేదని వాడికి దుఃఖ. ఇంత చదువు చదివి నిరుద్యోగిగా తిరగాలంటే వాడికి నామోషి కాదు. ఏదైనా అవసరానికి డబ్బు కావాలంటే చెట్టంతయి, తండ్రి దగ్గర చెయ్యి చాచాలంటే వాడికి బాధ. వాడికి మాత్రం అమ్మ అక్క అంటే ప్రేమ ఉండదు. కన్న తల్లివి, నువ్వే వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా? నాన్న చల్లగా మాట్లాడి హాల్లోకి వచ్చారు. అమ్మ నిస్పృహగా ముఖం తిప్పుకుంది. ఆవిడకి కొద్దిగా గుండె నొప్పి ఉంది. ఆవేశపడితే ఏమవుతుందోనని నాకు భయము, బాధ. అమ్మా, ఎందుకు అంతగా బాధపడతావు? తమ్ముడి గుణం ముందు నుండి నీకు తెలిసిందే కదా. ఈరోజే ఏదో జరిగినట్లు ఎందుకు అలా కుమిలిపోతావు అన్నాను అనునయంగా. ఆవిడ నా వైపు జాలిగా చూసింది. ఆ కళ్ళ నిండా కట్టలు తెంచుకోవటానికి సిద్ధంగా ఉన్న నీళ్లు. అవును, వాడి గుణం నాకు తెలియక మరొకరికి ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు వాడిది వాడికుండగా నీ చేతిలో ఆట వస్తువు కోసం ఏడ్చేవాడు. వాడి పోరు భరించలేకనో, వంశోద్ధారకుడనే ప్రేమ చేతనో పెద్దదానివి అంటూ నీ చేతిలో అది లాక్కొని వాడి చేతిలో పెట్టి ఊరుకోబెట్టేవాళ్ళం. చివరికి చిన్ననాడు ముద్దుగా భావించిన హఠం కాస్త వాడిని ఉత్త స్వార్థపరుణ్ణి చేసింది. ఈరోజు వాడి గురించి తప్ప పక్కవాళ్ళ గురించి ఆలోచించే స్థితి దాటిపోయాడు. వాడిని అలా తయారు చేసింది మేమే తల్లి, మేమే అంది ఆవేదనగా. నాకేం మాట్లాడాలో తోచలేదు. నేను పెద్దగా చదువుకోలేదు. అసలు అలాంటి అవకాశం నాకు రాలేదు. 3rd ఫారం చదువుతుండగా అనుకుంటాను అమ్మకి బాగా జబ్బు చేసింది. ఇంట్లో సాయానికి మరో ఆడతోడు లేకపోవడంతో నా చదువు అర్థాంతరంగా ఆగిపోయింది. అసలు నా చదువు ఆగిపోవటం అనేది అప్పట్లో ఎవరికీ పెద్ద సమస్యగా కనిపించలేదు. ఆ రోజు నుండి ఇంటి పని, వంట పని నా వ్యాపకమైపోయాయి. పక్కింటి పరమేశం బాబాయ్ మాత్రం నాన్నను చాలాసార్లు కోప్పడటం నాకు తెలుసు. పార్వతిని అనవసరంగా చదువుమనిపించావు. ఈ రోజుల్లో చదువులేని ఆడపిల్లలు ఉన్నారా? ఇప్పుడైనా మించిపోయింది లేదు. కనీసం మెట్రిక్ అయినా కట్టించు అని. నాన్న ఆ మాటల్ని అంత లక్ష్యపెట్టలేదు. అప్పట్లో నాకు నా జీవితం మీద ఇతమిత్తమైన అభిప్రాయం అంటూ లేదు. అందువల్ల నేను చదువుకుంటాను నాన్న అని నోరు విప్పి ఏనాడు అడగలేకపోయాను. ఇప్పుడిప్పుడే నా మెదడు కాస్త ఆలోచించగలుగుతోంది. తోటి ఆడపిల్లల్లా కాలేజీకి వెళ్ళలేకపోయిన నా ఆవేదన నాకు ఏనాడు లేదు. విజ్ఞాన సముపార్జన కోసం డిగ్రీలు పొందలేదన్న బాధ కూడా లేదు. నాన్న వయసులో పెద్దదాన్నైనా నా పెళ్ళి వెనక్కి నెట్టి ఉన్నది లేనిది తెచ్చి శక్తికి మించి తమ్ముడికి పెద్ద చదువు చెప్పించారు. తమ్ముడు పెద్ద చదువు చదువుకున్నాడన్న దుఃఖ కూడా నాకు లేదు. నా తోడబుట్టినవాడు పెద్ద ఉద్యోగంలో ఉంటే నాకు ఆనందమే కదా. ప్రస్తుతం నన్ను పీడిస్తున్న బాధ ఒక్కటే. నా జీవితానికి గమ్యం ఏమిటి? నాన్న ఆలోచనలు వేరు. ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తోటి ఇంజనీర్లు ఎలా అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది ఆఫీసుకి అధికారులు అయిపోతున్నారో ఆయన కళ్ళారా చూశారు. ఒసేమొద్దు, కష్టపడి బిఏలు ఎంఏలు చెప్పిస్తే వాడికి మహా వస్తే గుమస్తాగిరి వస్తుంది. దానితో వాడు 25 ఏళ్ళు నౌకరీ చేసి చివరికి ఎప్పుడో మహా అయితే సూపర్నెంట్ అవుతాడు. మళ్ళీ చాలీ చాలని బ్రతుకులే. మా నాన్న గుమస్తా, నేను గుమస్తా, మళ్ళీ నా కొడుకు కూడా గుమస్తాయే కావాలా? అందుకే వాడిని కష్టపడి చదివించి ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను. వాడు అంది వస్తే మన కష్టాలన్నీ ఇట్టే గట్టెక్కుతాయి అనేవారు అమ్మతో. కానీ నాన్న అంచనాలు తారుమారయ్యాయి. ఆయన పథకాలు బెడిసికొట్టాయి. ఇంజనీర్లకి పెద్ద పెట్టున ఊస్టింగ్స్ వచ్చాయట. ఉన్నవాళ్లనే ఊడబీకిశారట. దాంతో మా తమ్ముడు నారాయణ నిరుద్యోగిగా మిగిలిపోయాడు. మరే చిన్న ఉద్యోగం చేయాలన్నా వాడికి చెప్పలేని నామోషి. యువతల చదువు కోసం నాన్న చేసిన అప్పులు వడ్డీలతో కలిసి మేరు పర్వతంలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి స్థితిలో ఇటు పెళ్ళి లేక అటు బతుకు తెరువులేని నాలాంటి ఆడపిల్ల గతి ఏమిటి? ఈ ఆలోచన నాకు ఈ మధ్యనే వస్తోంది. ఏమిటే ఆలోచిస్తున్నావు? అంది అమ్మ నా వంక చూస్తూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీమతి మన్యం శారద గారు రచించిన ముష్టి అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథ యొక్క తరువాయి భాగం ఒక చిన్న విరామ అనంతరం విందాము. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం కథా కదంబం కార్యక్రమంలో వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే కథను. మరి ఈ కథలో కూతుర్ని కొడుకుని తారతమ్యంతో చూసిన ఒక తండ్రి, మరి ఉద్యోగం రాని కొడుకు, బతుకుతేరు ఏమీ లేక అల్లాడుతున్న కూతురు, మరి కూతుర్ని అలా చూస్తూ బాధపడుతున్న తల్లి, ఇన్ని రకాల పాత్రల్ని మనం పరిచయం చేసుకున్నాం. మరి తర్వాత కథ ఏమవుతుంది అనేది ఇప్పుడు విని తెలుసుకుందాం. రాత్రి 9 గంటలవుతోంది. తమ్ముడు ఇంకా రాలేదు. వస్తాడని నమ్మకం కూడా లేదు. వాడి ఇల్లు విడిచి వెళ్ళి 4 రోజులైంది. వెళ్లే ముందు వాడు నాన్నగారితో గట్టిగా ఘర్షణ పడ్డాడు. నాన్నగారు పనికిమాలిన చదువు చెప్పించారట. చిన్న ఉద్యోగం వేయించలేని అసమర్థులట. ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా గీసి గీసి ముష్టి 100 రూపాయలు సర్దలేదట. ఇంకా ఇలా ఎన్నెన్నో. వాడి మాటలకు నాన్నగారు కృంగిపోయారు. అమ్మ సరే సరే, లోపల గదిలో కుమిలి కుమిలి ఏడుస్తోంది. వాడు వెళ్ళాక అమ్మ కూడా నాన్నగారి మీద విరుచుకుపడింది. ముందు పార్వతి పెళ్లి సంగతి తేల్చండి. నా ప్రాణం ఉండగా దాన్ని చివరికి ముష్టివాడికిచ్చి చేసినా నాకు సంతోషమే. వాడు మగవాడు, రిక్షా లాక్కునైనా బతుకుతాడు. దీని గతేంటి? 25 ఏళ్ళు వచ్చాయి. రేపు మనం పోతే దాన్ని ఎవరు చూస్తారు? అంటూ ఏడ్చింది. నాన్న ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయించారు. హాల్లో పరమేశం బాబాయి నాన్నతో మాట్లాడుతున్నారు.
ఏ మీ నారాయణ ఇంకా ఇల్లు చేరలేదా అన్నారు బాబాయ్. లేదు, వాడు నా మీద అలిగాడు. అసమర్థుడైన తండ్రిని చూస్తే సంతానానికి లోకువే కదా. ఏమిటట బాబాయ్ ప్రశ్న. ఏముంది, మధ్యతరగతి కుటుంబాల్లో మామూలుగా ఉండే చరిత్రే. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు అన్నారు నాన్నదిగులుగా. ఎంతైనా నువ్వు పొరపాటు చేసావోయ్. ముందు ఉన్నదాంతో ఆడపిల్లని వదిలించేసుకుంటే ఆ పైన ఉన్నదానిలో ఏదో ఒకటి ఏడ్చేవాడు. మొదటి నుండి నువ్వు పార్వతిని పక్షపాతంతో చూసావు. ఎంతసేపు కొడుకుని అందులో ఎక్కించాలన్న తాపత్రయమే. బాబాయ్ నాన్నని అలా కోపడటం ఎన్నోసారు. నాన్న నిస్పృహగా నవ్వి, ఆఖరికి నువ్వు మా రాజ్యంలాగే అంటున్నావు. పార్వతి అంటే నాకు ప్రేమ లేదనేగా మీ అందరి ఉద్దేశం. వాడికి ఉద్యోగం వస్తే గట్టిగా 4 ఏళ్లలో వాడి జీతం దాచి పార్వతికి మంచి సంబంధం చేయాలనుకున్నాను. ఆ విధంగా ఇద్దరూ ఒక స్థాయి పైకెళ్ళి సుఖపడతారని కలలు కన్నాను. కానీ ఈ రకంగా వాడు నిరుద్యోగ అయ్యి దానికి మేమంతా కారణంగా ఊహించుకొని పగపడతాడని ఏనాడు అనుకోలేదు. పరమేశం బాబాయి మరింక మాట్లాడలేదు. ఇంకో సంవత్సరం సర్వీస్ ఉంది. ఈ లోపనైనా వాడికి ఉద్యోగం వస్తే నాకు సమస్య తీరుతుంది. లోపల నుండి అంతా వింటున్న నేను గాఢంగా నిట్టూర్చాను. ఆలోచించగా నా మెదడులో భవిష్యత్ ఒక అంధకార బంధురమై కనిపించసాగింది. తెల్లవార్లు నిద్ర లేకుండా అస్థిమితంగా గడిపాను. 2 ఏళ్లుగా అమ్మ నాకు 25 ఏళ్ళు అంటున్న నా వయసెంతో నాకు తెలుసు. పరమేశం బాబాయ్ గారి 2వ అమ్మాయి శాంత కన్నా నేను 6 నెలలు చిన్నట. ఆ అమ్మాయికి 3 పిల్లలు. పెద్దవాడు 7th చదువుతున్నాడు. చదువులో పెద్దగా తెలివితేటలు లేని తమ్ముడు క్లాసు 2 సార్లు చదువుతూ డొనేషన్ పుణ్యమా అని ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు. వాడి వయసే 25 దాటింది. అమ్మ గుండె నొప్పి మనిషి. నాన్న రిటైర్ అయ్యే దశకి వచ్చారు. తమ్ముడు ఇంజనీరుగా తప్ప మరో ఉద్యోగం చేసే స్థితిలో లేడు. ఒకవేళ చేసినా నా గురించి వాడికి అంత సానుభూతి లేదు. ఇప్పట్లో నాకు పెళ్లి చేయగల స్థితి వీళ్ళకి ఎంతమాత్రం లేదని తెలిసిపోతూనే ఉంది. ఒకవేళ చేద్దామన్నా పెద్దగా చదువు సంధ్యలు లేని వయసు మీరిన నన్ను కట్టుకునే ఉదార పురుషుడు దొరుకుతాడని నమ్మకం కూడా లేదు. మరి నేనే విధంగా బతకాలి? ఆ ప్రశ్న ఆ క్షణంలోనే ఉద్భవించి వటుడింతై అంతై అన్నట్లు నా మనసంతా ఆక్రమించి నన్ను అమితంగా భయపెట్టసాగింది. నేను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఇదేమిటి, ఎన్నడూ లేనిది నా బతుకు, నాకింత సమస్య అయిందేంటి? ఈ ఆలోచన ముందే వచ్చి ఉంటే ఏదైనా చెయ్యగలిగేదాన్నేమో. తెలతెలవారుతోంది. చీకటిలో సమస్యలు మనిషిని అమితంగా భయపెడతాయి. మనిషి ఎంత విపత్తులో ఇరుక్కున్నా వాటి నుండి తాత్కాలికంగా ఓడించి ధైర్యాన్ని కలిగించే శక్తి వెలుగుకి ఉంది. అదే ధైర్యంతో చీపురు తీసుకొని వీధివాకిలి ఉడ్చేందుకు వెళ్ళాను. ఆలోచనలు నా అంతరంగాన్ని మధిస్తుండగానే నీళ్లు జల్లి ముగ్గుపెట్టాను. నాకు వచ్చింది ఒకే ఒక విద్య, అది కుట్టు మిషన్ కుట్టడం. అది కూడా శాంత పుణ్యమా అని పరమేశం బాబాయ్ గారింట్లో నేర్చుకున్నాను. దాన్నే బతుకు తెరువు చేసుకుంటే. కాఫీ నీళ్లు స్టవ్ మీద పడేస్తుంటే వచ్చింది ఆలోచన. ఒక్కసారి ఎలాగో ఒళ్ళు చల్లుమంది. తప్పు చేస్తున్న భావన. ఏది తప్పు, ఎందుకు తప్పు? ప్రతి వాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఎవరు పొట్టవాళ్ళు పోసుకునే రోజులు. చదివిన చదువును ఉపయోగించుకొని ఉద్యోగాలు చేసి సంపాదించడం లేదు. మంచి గొంతున్న వాళ్ళు పాటలు పాడి డబ్బు సంపాదించడం లేదు. రచయితలు కాగితాలు నింపి సంపాదించడం లేదు. అలాగే నాకు వచ్చిన ఒకే ఒక విద్యను ఉపయోగించి పొట్టపోసుకోవటంలో ఎలాంటి తప్పుంది? తల్లిదండ్రులు ఉండగానే నా బతుకు గురించి నేను ఆలోచించుకోవలసి వచ్చింది. నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆందోళనగానే అన్ని పనులు ముగించాను. ఆఫీస్ టైం అవుతోంది, అన్నం పెట్టమ్మా అన్నారు నాన్న. గబగబా తింటుంటే దగ్గరగా నిలబడి నా మనసులోని మాట చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. ఏదో కంగారు, భయం. నాన్న చూస్తుండగానే అన్నంలో చెయ్యి కడిగేసుకున్నారు. నాకు చివుక్కు అనిపించింది. అదేంటి నాన్న అన్నం వదిలేశావు అన్నాను ఆందోళనగా. ఏమిటో ఆకలిగా లేదమ్మా అన్నారాయన పీటమించి లేస్తూ. ఆయన ముఖం బాధతో కమిలిపోయి ఉంది. తెల్లవార్లు ఆయన కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారని అలసిపోయిన ఆయన ముఖమే చెబుతోంది. నేను అడుగుదామనుకున్న మాట నా మనసు లోపలి పొరల్లోనే ఉండిపోయింది. ఈ టైంలో నేను కూడా ఎందుకు ఆయన్ని బాధించటం అని సమర్థించుకున్నాను. అమ్మా పార్వతి, టిఫిన్ బాక్స్ ఇస్తావా అన్నారు నాన్న జోళ్ళు వేసుకుంటూ. గబగబా టిఫిన్ బాక్స్ పట్టుకొని గుమ్మం దగ్గరికి నడిచాను. బాక్స్ అందుకుంటూ ఆయన నా ముఖంలోకి దీక్షగా చూశారు. ఆయన ఎందుకు అలా చూశారో నాకు అర్థం కాలేదు. పోనీ ఇప్పుడు నా మనసులో మాట చెప్పేస్తాను అనిపించింది. సందేహంగా ఆయన ముఖంలోకి చూశాను. ఏం తల్లి, ఏమైనా చెప్పాల్సి ఉందా అన్నారు నాన్నలాలనగా. ఆయన మాటలతో నాకు కొండంత ధైర్యం వచ్చేసింది. నాన్న అంటూ ఆగాను. చెప్పు తల్లి, అవతల నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అన్నారు. నాన్న నాకు ఒక కుట్టు మిషన్ కొనిపెడతావా అన్నాను గబగబా. ఆయన ఆశ్చర్యంగా చూశారు నా వైపు. ఆ వెంటనే ఆయన ముఖంలో రకరకాల రంగులు తేలి చివరకు తెల్లబడిపోయాయి. నేను భయపడిపోయాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అర్థం కాక నేలచూపులు చూస్తూ నిలబడిపోయాను. ఏమ్మా, నీకు కూడా నా మీద అపనమ్మకం కలిగినట్లుంది. నీకెలాగూ పెళ్లి చేయలేకపోయాను. బతుకు తెరువు కూడా చూపించనేమోనని భయపడుతున్నావా? ఆయన మాటలు భారంగా వచ్చి బాణాల్లా నా గుండెని తాకాయి. అది కాదు నాన్న అన్నాను ఎలాగో నోరు పెగల్చుకొని. పర్వాలేదమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మీ అందరికీ నేను అన్యాయం చెయ్యను తల్లి. అన్నీ సవ్యంగా జరిపిస్తాను. నువ్వే మిషన్ కుట్టి పొట్ట పోసుకొని అవసరం లేదు. నా మాట నమ్ము అంటూ మెట్లు దిగారు. భారంగా అడుగులు వేస్తూ దూరమవుతున్న ఆయన చూస్తుంటే అంతకన్నా భారమైన మనసుతో అలా ఎంతసేపు నిలబడ్డానో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే కథను వింటున్నాం కదా. మరి ఇప్పుడు కథా కదంబం కార్యక్రమంలో మనం ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత కథని విందాం. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా. ఫ్రెండ్స్
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథలో నారాయణకి ఉద్యోగం వచ్చిందా లేదా, మరి పార్వతికి పెళ్ళి జరిగిందా లేదా, ఆ కుటుంబం ప్రస్తుతం పడుతున్న కష్టాల నుండి గట్టెక్కగలిగారా, ఏం జరిగింది చివరికి అనేది కథ యొక్క ఈ తరువాయి భాగంలో తెలుసుకుందాం. తెల్లవారి 2 గంటలైంది. అందరికన్నా ముందు లేచి కాలకృత్యాలు ముగించుకునే నాన్న ఆ రోజు ఇంకా లేవకపోవటం ఆశ్చర్యం కలిగించింది నాకు. తమ్ముడు నారాయణ గురించి ఆయన చాలా బెంగపడ్డట్లున్నారు.
నిజానికి వాడికి ఆయన ఏ విధంగానూ అన్యాయం చేయలేదు. శక్తికి మించిన చదువు చెప్పించారు. ఉద్యోగం రాకపోవటం ఒక విధంగా మా అందరి దురదృష్టం. అందుకోసం అలిగి వాడి ఇల్లు వదిలి వెళ్ళి 15 రోజులు దాటుతోంది. పైగా నిన్న నా మాటలు కూడా ఆయన్ని బాధించాయేమో. పార్వతి, మీ నాన్న లేవలేదటే అంది అమ్మ. లేదమ్మా అన్నాను. చూడు, జ్వరం కానీ వచ్చిందేమో అంది. ఆవిడ మంచం దిగి 1 వారం రోజులవుతోంది. ఎవరికి వాళ్ళు మనోవ్యాధి పెంచుకొని మంచాలు ఎక్కారు. నేను ఒక్కతినే కాబోలు మొండిదాన్ని. మెల్లిగా మంచం దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిచాను. జవాబు లేదు. ఆయన పక్కకు వత్తిగిలి నిద్రపోతున్నారు. ఒంటి మీద చెయ్యి వేశాను. జ్వరం లేదు. నాన్న, చాలా ఎండెక్కింది, లే అంటూ కుదిపాను. ఆ ఒళ్ళు చల్లగా, అదోల మంచు ముక్కల. నేను భయంతో బిగుసుకుపోయాను. ఏమే పార్వతి, మీ నాన్న లేవలేదు? అవతల హీనస్వర నా అమ్మ పిలుపు. అమ్మా, నాన్న మాట్లాడటం లేదే. అమ్మ గుమ్మంలోకి వచ్చి నిలువుగుడ్లేసుకొని చూస్తుంది. నేను వెంటనే స్పృహ వచ్చిన దానిలా పరమేశ్వరం బాబాయ్ ఇంట్లోకి పరిగెత్తాను. బాబాయ్, నాన్న మాట్లాడటం లేదు అన్నాను వణికిపోతూ. అంటే బాబాయ్ అర్థం కానట్లు నొసలు చిట్లించారు. ఏమో, నిద్ర లేపితే లావటం లేదు అన్నాను ఏడుపు దిగమింగుకుంటూ. అయ్యో సావిత్రి, నువ్వు వెళ్ళి రాజ్యం గారి దగ్గర నిలబడు. ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి, నేను క్షణంలో డాక్టర్ని తీసుకొస్తాను అంటూ భార్యకు చెప్పి ఉన్న పళంగా రోడ్డు మీదకి నడిచారు. నేను సావిత్రి పిన్ని వెంబడి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ స్పృహ తప్పి నాన్న మంచం పక్కన పడి ఉంది. నాకంతా అయోమయంగా ఉంది. గుండె ఆగిపోయేలా ఉంది. ఏడుపు కూడా రావటం లేదు. సావిత్రి పిన్ని సాయంతో అమ్మని మంచం మీదకి సాయం పట్టి పడుకోబెట్టాను. సావిత్రి పిన్ని నాన్న వంటి మీద చెయ్యి వేసి చూసి నా వంక అదోలా చూసింది. పిన్ని అన్నాను భయంగా. పిన్ని మాట్లాడకుండా నా చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంతలో బాబాయి డాక్టర్ని వెంట పెట్టుకొచ్చారు. డాక్టర్ గారు నాన్న నాడి పట్టుకొని చూశారు. ఏవేవో పరీక్షలు చేసి బాబాయి వైపు తిరిగి, సారీ, ఆయన ప్రాణం పోయి అప్పుడే 4 గంటలు దాటింది అన్నారు. గుండెలో ఇంతసేపు గూడు కట్టుకొని ఉన్న భయం, అనుమానం, దుఃఖం రూపంలో బయటికి తణుకొచ్చేశాయి. బాబాయ్ అంటూ ఆయన్ని చుట్టబెట్టుకుపోయాను. బాబాయ్ నా వీపు నిమురుతూ ధైర్యం తెచ్చుకోవాలి అన్నారు. నాన్నని చూడటానికి వచ్చిన డాక్టర్ గారు అమ్మకి నిద్ర పట్టేందుకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ముందు జరగాల్సిన తతంగం చూడాలి, నారాయణ ఎక్కడ ఉన్నాడో వెతకాలి అంటూ నన్ను పిన్నికి అప్పగించి బయటకు వెళ్ళారు. ఎప్పుడూ గుండె నొప్పితో బాధపడే రాజ్యాన్ని గురించే భయపడేవాళ్ళం, కానీ ఈయనంత అర్థాంతరంగా వెళ్ళిపోతారని కలలో కూడా అనుకోలేదు. సావిత్రి పిన్ని చూడవచ్చిన వాళ్లతో చెబుతోంది, పాపం పిల్ల పెళ్ళి కూడా చేయలేదు, కొడుక్కి ఉద్యోగం కూడా లేదట. రాజ్యం గారు జాగ్రత్త, ఎవరెవరివో గొంతులు, ఏవేవో సానుభూతులు. అలా ఎంతసేపు గడిచిందో. బాబాయి నారాయణని వెంటబెట్టుకొచ్చారు. జరగవలసిన తతంగం జరిగిపోతోంది. నేను అలా మ్రాన్పడి ఎంతసేపు కూర్చున్నాను, ఎన్ని రోజులు కూర్చున్నాను. నారాయణ ఈ 15 రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. అమ్మ జీవచ్ఛవంలా మంచాన్ని అంటుకొని ఉంది. మా మధ్య ఎలాంటి మాటలు లేవు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి బాధలు వారివి. ఎప్పుడైనా కాసేపు పరమేశ్వరం బాబాయ్ కానీ సావిత్రి పిన్ని కానీ వచ్చినప్పుడే కాస్త కదలిక. ఆ రోజు పరమేశ్వరం బాబాయ్ హడావుడిగా లోనికి వస్తూనే అమ్మని పిలవమన్నారు. నేను మెల్లిగా అమ్మని లేవదీసి నడిపించుకొచ్చి హాల్లో మంచం మీద కూర్చోబెట్టాను. పరమేశ్వరం బాబాయి కుర్చీలో కూర్చున్నారు. దూరంగా కిటికీ దగ్గరగా నారాయణ నిలబడ్డాడు. చూడమ్మా, పోయిన వాళ్ళ గురించి ఎన్నాళ్ళు ఇలా బల్లుల్లో మంచాలు కతుక్కొని బెంగపెడతారు, ధైర్యం తెచ్చుకొని తిరగాలి అన్నారు అమ్మను ఉద్దేశించి. అమ్మ కళ్ళనీళ్లు కుక్కుంటూ తల వాల్చుకుంది. చూడు నారాయణ అంటూ బాబాయి నారాయణని దగ్గరికి పిలిచారు. నారాయణ దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. పోయిన మీ నాన్న ఎటూ తిరిగిరారు. అంతకంటే మీరు బాధపడవలసింది ఉన్న ఆధారం పోవటం. అది పెద్ద దురదృష్టం. కానీ మీరు ఒక విధంగా అదృష్టవంతులే. మీ నాన్న సర్వీసులో ఉంటూ పోవడం వల్ల నీకు అదే ఆఫీసులో ఉద్యోగం వస్తుంది. ఏదో ఒక ఉద్యోగం కాదు, నిన్ను వెంటనే ఇంజనీరుగా తీసుకుంటారు. మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది. పైగా ఈ గవర్నమెంట్ క్వార్టర్ కూడా మీరు ఖాళీ చేయనవసరం లేదు అంటూ ఆగి ఆయన ఒక క్షణం నా ముఖంలోకి చూశారు. పోతే ఇక పార్వతి విషయం, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా గవర్నమెంట్ నుండి 10,000 రూపాయలు వస్తాయి, వాటితో పార్వతి పెళ్లి జరిపిస్తే సమస్యలన్నీ తీరినట్లే అంటూ లేచారు. నాకు ఆశ్చర్యం, బాధ కలిగింది. ఏవైతే తన చేతుల మీదుగా చెయ్యలేకపోయారో అవన్నీ ఆయన పోయాక కేవలం ఆయన మూలంగా మాకు అందుతున్నందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కాని స్థితి. నారాయణ రూపం మారిపోయింది. ఈ మధ్యనే కుట్టించిన రకరకాల ఖరీదైన బట్టలతో వాడు టీవీగా నిజమైన ఇంజనీర్లాగే మెరిసిపోతున్నాడు. చాలా త్వరగానే నానపోయిన బాధ మర్చిపోయినట్లున్నాడు. అసలు వాడు బాధపడ్డాడా అని నా అనుమానం. ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించాకే వాడి ముఖంలో చెప్పలేని ఉత్సాహం కనిపించింది. అమ్మ ఉండలేక ఓ రోజు అడిగింది, నాన్న పేరుతో డబ్బేదో వస్తుందని చెప్పాడు రా బాబాయి, వచ్చిందా? నారాయణ ఆ మాటకే పెద్ద పెట్టను విసుక్కున్నాడు. ఆఫీస్లో మ్యాటర్స్ సెటిల్ చేయడం అంటే ఇంట్లో కూర్చుని వంకాయలు తరగటం కాదు, టైం పడుతుంది అంటూ అమ్మ మరింకేం మాట్లాడలేదు. ఇది ఇలా ఉండగానే నారాయణ ఒకరోజు అనుకోకుండా ఒక అమ్మాయిని వెంటబెట్టుకొచ్చాడు. ఆ రావటం మామూలుగా కాదు, మెడలో పూలదండలతో. విషయం అర్థమైపోతున్నా ఏదో అర్థం కాని బాధ. ఏమిట్రా ఇది అంది అమ్మ ఆందోళనగా. ఆ అమ్మాయిని చదువుకునే రోజుల్లోనే ప్రేమించాడట, ఉద్యోగం కోసం ఆగాడట ఇన్నాళ్ళు. తండిపోయిన 3 నెలలకే పందిట్లో పెద్ద పెట్టెను పెళ్లి చేసుకోవటం బాగుండదని సింపుల్గా స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చానని తేలిగ్గా చెప్పేశాడు. ఆ మాట విని అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. నారాయణ ఇంతెత్తు నెగిరాడు. సుభమా అని పెళ్లి చేసుకుంటే సమ వెళ్ళినట్లే ఏడుపేమిటి, ఇంట్లో ఉండమంటావా వద్దా అన్నాడు. అమ్మని గట్టిగా పట్టుకొని ఏడవద్దని బతిమాలేను. ఏడవడం కాక నాకేం మిగిలింది, డాక్టర్లు నా గుండె బలహీనమంటారు, ఇన్ని జరిగినా ఇది ఆగి చావదేమే అంటూ వాపోయింది. నారాయణ అతని భార్య శ్యామల ఆ రాత్రే ఊరెళ్ళారు. అక్క, మేము అలాగ 4 ఊళ్ళు తిరిగి వస్తాం, పెళ్లి చేసుకొచ్చామని ఇక్కడ ఎవరికన్నా సరదానా సంతోషమా అన్నాడు సూట్ కేసు తీసుకొని బయలుదేరుతూ. హనీమూన్ కాబోలు. ఆ రాత్రి అమ్మ పరమేశం బాబాయ్కి చెప్పి ఏడ్చింది. వాడవన్నీ చేసుకొని ఎలా ఊరేగినా నాకు అక్కర్లేదు, వాళ్ళ నాన్న పేరున వచ్చిన డబ్బు తెస్తానని నా చేత సంతకాలు పెట్టించుకొని వెళ్ళాడు. అది కాస్త ఇవ్వమనండి, దాని పెళ్లి జరిపించి కళ్ళు మూసుకుంటాను అంది. పరమేశం బాబాయి సరేనంటూ లేచి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వింటున్నాం శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే కథని. కథ యొక్క తరువాయి భాగం కథా కదంబం కార్యక్రమంలో ఒక చిన్న విరామం అనంతరం విందాము. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా. ఫ్రెండ్స్
నమస్కారం అండి, నేను మీ ఎల్బి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు కథా కదంబం కార్యక్రమానికి పునః స్వాగతం. ఇప్పుడు మనం వింటున్నాం కథా కదంబం కార్యక్రమంలో శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే కథని. మరి తండ్రి చనిపోయాక తండ్రి ఆఫీసులోనే ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించిన నారాయణ అక్క పెళ్లి సంగతి ఎత్తకుండా తండ్రి పోయిన 3 నెలలకే తను ప్రేమించిన అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు. వచ్చాక కూడా అదే రోజు రాత్రి హనీమూన్ ట్రిప్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. మరి అతనికి తర్వాతైనా కన్ను విప్పు కలిగి అక్క బాధ్యతను స్వీకరించి తల్లికి వైద్యం చేయించి అక్కకు పెళ్లి చేశాడా లేదా, కథ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది అనేదంతా ఇప్పుడు కథ యొక్క ఈ ఆఖరి భాగంలో తెలుసుకుందాం. నారాయణ ఊరు నుండి వచ్చి సరాసరి వేరే కాపురం పెట్టాడని తెలిసి హతాశులమయ్యాం. అప్పటికి ప్రాణం ఆగక అమ్మ పరమేశం బాబాయిని పంపించి డబ్బు విషయం అడిగి రమ్మంది. బాబాయి వెళ్ళిన గంటలోనే ఉస్సూరుమంటూ తిరిగి వచ్చారు. లాభం లేదమ్మా అనకూడదు కానీ అలాంటి విశ్వాసఘాతకుణ్ణి కొడుకని మర్చిపో. వచ్చిన డబ్బు వాళ్ళ నాన్న చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికే చాలలేదట. పార్వతి పెళ్ళి తన బాధ్యత ఎలా అవుతుందని నిలవేశాడు. ఒకటేమిటి, అన్నీ అడ్డంగానే మాట్లాడాడు. నెలకి 100 రూపాయలు ఇస్తాడట, ఈ క్వార్టర్లో ఉండమని ఔదార్యం ప్రకటించాడు అన్నారు. అమ్మ నిలువున నీరైపోయి కూర్చుంది. నాకు అకస్మాత్తుగా ఎక్కడలేని ధైర్యం తెగింపు వచ్చేశాయి. అమ్మా నా మాట ఒకటి వింటావా? అమ్మ నా వైపు దీనంగా చూసింది. ఈరోజు నుండి నువ్వు నేను ఒక్కతినే కూతున్నానుకో, ఏ ఆధారం కోసమో ఎవరి జాలి కోసమో పాకులాడుకు. కనీసం నువ్వు ప్రాణంతో నాకు అండగా ఉంటే అది చాలు నాకు అంటూ బాబాయ్ వైపు తిరిగి అన్నాను. బాబాయ్, ఇంటి పక్కన ఉన్న నేరానికో నాన్నకి నిజమైన స్నేహితుడిలాగాను సొంత బాబాయి కాకపోయినా కన్న తండ్రి కంటే ఎక్కువే మమ్మల్ని ఆదుకున్నావు. అదే ధైర్యంతో ఇంకొక సాయం చెయ్యమని కోరుతున్నాను. కాదనవుగా? ఏమిటమ్మా అది? నాకు ఒక కుటుంబిషన్ కొనివ్వు, దానితో నా పొట్ట పోసుకోవటానికి ప్రయత్నిస్తాను. ధర్మంగా మాత్రం అడగను, కేవలం అప్పుగా మాత్రమే. మెల్లిగా నీ రుణం తీర్చుకుంటాను. బాబాయి సరేనంటూ నా తల నిమిరి అలాగేనమ్మా అంటూ పైకి లేచారు. అంతేకాదు బాబాయ్, ఈ క్వార్టర్ మాకొద్దు, ఏదైనా ఒక గది చూడు, మా శక్తికి తగ్గ ఇంట్లోనే ఉంటాం అన్నాను. 1 వారం రోజుల తర్వాత బాబాయి కాస్త దూరంగా ఉన్న ఒక గది చూసి పెట్టారు. సామాన్లు సర్దుతున్నాను. నాన్నకి సంబంధించిన పాత కాగితాలు ఏవో తీస్తుంటే చింపబుద్ధి కాలేదు. ఒక్కొక్కటే చూస్తుండగా అకస్మాత్తుగా నాన్న దస్తూరి ఉన్న కాగితం మీద నా దృష్టి పడింది. అది నాన్న చనిపోయే ముందు నారాయణని ఉద్దేశించి రాసిన ఉత్తరం. నా చేతులు వణుకుతున్నా నా కళ్ళు ఆదుర్దాగా చదువుతున్నాయి. నాయనా, నారాయణ, ఈ ఉత్తరాన్ని నువ్వు సాధ్యమైనంత సావధానంగా చదువు. నాలా నువ్వు గుమస్తావు కాకూడదని, ఇంటి బాధ్యతల్లో ఇరుక్కొని చిన్న వయసులోనే సతమతం అయిపోకూడదనే సదుద్దేశంతోనే నేను నిన్ను శక్తికి మించిన అప్పులు చేసి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించాను. నా చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్న కుర్రా ఇంజనీర్లు ఎంతమందో నా కళ్ళెదుటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కావటం చూసి నాకు ఎలాగైనా నిన్ను ఇంజనీర్నే చెయ్యాలి అన్న దురాశ కలిగింది. దురాశ అని ఎందుకంటున్నానంటే నా ఆశ అడియాస అయ్యింది కాబట్టి. ఆ ఆశతోటే నేను నా బాధ్యతలు కొన్ని విస్మరించాను. అందులో ముఖ్యమైనది పార్వతి పెళ్ళి. అయితే ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రం కాదు. నీవు ఇంజనీరు కాగానే 4 ఏళ్లలో డబ్బు కూడగట్టుకొని పార్వతికి మంచి సంబంధం చూడాలనే ఆశ ఉంది. అయితే దురదృష్టం కొద్దీ నీ చదువు అయ్యే నాటికి ఇంజనీర్లకు నిరుద్యోగ సమస్య వచ్చింది. ఉన్నవాళ్లనే పెద్ద పెట్టును కూడా వీకేశారు. ఇది నాకు వెన్నుపోటైంది. నువ్వు కూడా ఈ సమస్యను అర్థం చేసుకోలేక నా మీదే విరుచుకుపడ్డావు. దానికి తోడు పార్వతి. ఎన్నడూ నోరు విప్పి ఏదీ అడగని పార్వతి 4 రోజుల క్రితం ఏం చేసిందో తెలుసా?
ఓ కుట్టు మిషన్ కొనిపెట్టమని దీనంగా అడిగింది. అంటే దానికి ఇంకా నేనేం చెయ్యలేనని అది అర్థం చేసుకుందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో కన్న తండ్రిగా నేనేం చెయ్యాలి బాగా ఆలోచించాను. నేను ముందుగా రిటైర్ అయితే నీకు అదే ఆఫీసులో ఉద్యోగం వస్తుంది, కానీ అది నీ చదువుకి తగినదే అయ్యి ఉండాలన్న రూలు లేదు. కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పోతే వెంటనే అతని సంతానంలో ఒకరికి చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది. పైగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా 10,000 అందుతాయి. అందుకే నా బాధ్యత తీర్చుకోవటానికి గాను నేను జీవితం నుండి రిటైర్ అవుతున్నాను. ఇంతటితో మీ బాధలు తీరుతాయి. కానీ చివరిగా నాదొక్క కోరిక. పార్వతికి కావాలనే కాకపోయినా నేను చాలా అన్యాయం చేశాను. దానికి నువ్వు మాత్రం అన్యాయం చెయ్యకు. నా పేరును వచ్చిన 10,000 దానికి తగిన పెళ్లి చెయ్యి. నాది ఆత్మహత్య అంటే లేనిపోని గొడవ కాబట్టి ఈ ఉత్తరం చాలా జాగ్రత్తగా ఫైల్స్ లోపల పెడుతున్నాను. ఇది నీవు తప్పక చూస్తావని నమ్మకం. నిద్ర పట్టక తెచ్చుకున్న నిద్రమాత్రలు మన అందరి సమస్యలకి దారి చూపిస్తాయని అనుకోలేదు. ఇట్లు మీ నాన్న. ఆ ఉత్తరం ముగించేటప్పటికీ నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి. గబగబా దాన్ని తీసుకెళ్ళి బాబాయికి చూపించాను. బాబాయి నివ్వెరపోయాడు. ఎంత పని చేశాడు అన్నాడు బాధగా. ఉండమ్మా, ఈ ఉత్తరం నారాయణకి చూపించి వాడి కళ్ళు తెరిపిస్తాను అన్నాడు జోళ్ళు తొడుక్కుంటూ. వద్దు బాబాయ్ అన్నాను ఆవేశంగా. ఆ వెంటనే బాబాయ్ చేతులని ఉత్తరం లాక్కొని ముక్కలు ముక్కలుగా చింపేశాను. బాబాయ్ ఆశ్చర్యంగా అదేం పని పార్వతి అన్నారు. ఆ ఉత్తరానికి అంతే సమాధానం బాబాయ్, అంతే. కన్న తండ్రి ప్రేమలోనే తేడాలున్నప్పుడు ఎక్కడో తమ్ముడికి ఎలా నా మీద అభిమానం ఉంటుందో చెప్పు. తనకు తానుగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని తమ్ముడి చేతిలో పెట్టి అతని దయాధర్మాల్ని యాచించటం ఎంత తెలివి తక్కువో నీకు తెలియదా బాబాయ్? నారాయణ నాకన్నా 2 చిన్నవాడు. వాడికన్నా ముందు పుట్టిన నేను నాకన్నా చిన్నవాడి చేతిలో ముష్టి కోసం చేతులు చాచటం ఎలాంటి ధర్మం బాబాయ్? ఇందులో తమ్ముడి తప్పు లేదు. నాన్న వాడి చేతికి పర్సు ఇచ్చాడు. వాడిప్పుడు గొప్పవాడు. జేబులో పర్సున్నంత మాత్రాన కనిపించిన ప్రతి ముష్టివాడికి దానం చేయాలనే రూలేం లేదుగా. కాబట్టి తమ్ముడు నాకేదో చెయ్యలేదనుకోవడం తెలివి తక్కువ. అందుకే ఆ ముష్టి నాకొద్దు. ఈ విషయం ఇలాగే మర్చిపోదాం అన్నాను ఆవేశంగా. బాబాయి ఇంకేం మాట్లాడలేదు. సావిత్రి పిన్ని నా తల నిమురుతూ ఉండిపోయింది. ఇది ఫ్రెండ్స్ ముష్టి కథ. ఈ కథ కన్న తల్లిదండ్రులే ఆడ మగ తారతమ్యం చూపించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఎంతో చక్కగా చూపించారు రచయిత్రి. ఇప్పటికీ ఆ డిస్క్రిమినేషన్ అనేది మన సమాజంలో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంది. ఎంత చేసినా కూతురు కూతురే, కొడుకు కొడుకే. కూతురైతే పరాయి ఇంటికి వెళ్ళిపోతుంది, తమను ఏ విధంగానూ ఆదుకోదు అని, కొడుకైతే తమ రుణం తీర్చుకుంటాడు, కొడుకు చేత తలకొరుగు పెట్టించుకుంటే ఏవో పుణ్యలోకాలు లభిస్తాయి అనే మూఢనమ్మకాల్ని పట్టుకొని ఉన్నదంతా వాళ్ళకి ధారాదత్తం చేసేసి కూతురికి మొండి చేయి చూపించే తల్లిదండ్రులు ఇలాంటి కథల్ని విని గుణపాఠం నేర్చుకోవాలి. నిజంగా చెయ్యాలనే మనసు ఉండాలి, కానీ కొడుకైనా కూతురైనా ఒకటే. ఈ కథలోనే మరి తెలుస్తోంది, కొడుకు నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని కూతురు నిర్వర్తిస్తోంది. పోనీ అక్క బాధ్యత తమ్ముడిది కాదు, మరి తల్లి బాధ్యత కొడుకుదే కదా. అక్కడ ఆ కొడుకు అది కూడా ఆలోచించలేదే. మరి ఆ తండ్రి అంత మాత్రం తన తదనంతరం కూతురు గురించి ఆలోచించకపోతే పోయాడు. కనీసం తను కట్టుకున్న భార్య పరిస్థితి అయినా అతను ఆలోచించాడా? ఈ కథలో నారాయణ స్వార్థపరుడు, కానీ ఆ తండ్రి చాలా తప్పు చేశాడు. మరి అతను చనిపోయినా కూడా అతను చేసినది, చనిపోయి అతని జీవితాన్నే త్యాగం చేసినా కూడా విలువ ఏమైనా ఉందా? అందుకు ఫలితం ఏమైనా లభించిందా? లేదు కదా. పైగా స్వార్థపరుణ్ణి డబ్బున్న వాడిని చేశారు. కనీసం వీళ్ళు
ఏమీ లేని దానికి మరింత కష్టాల్లోకి భార్యని కూతుర్ని మరింత కష్టాల్లోకి నెట్టాడు అతను చనిపోయి అనిపించింది నాకు. ఇది ఫ్రెండ్స్ ఈ కథ ముష్టి. ఈ కథ యువ పత్రికలో 5/1/1982 ప్రచురించబడింది. మరి లీటర్ పాలు 4 రూపాయలు, 10 రూపాయల్లో కూతురు పెళ్లి చేయడం అనే ఆ 2 లైన్లు చదివినప్పుడే మనకి అర్థమవుతుంది ఈ కథ ఏనాటిది అనేది. లీటర్ పాలు 4 రూపాయలంటే 80ల్లోనే, 90ల్లో కూడా లేవు. కనుక మరి ఇందులో ఆర్థిక పరిస్థితులు అప్పటివే అయినప్పటికీ కూడా సామాజిక పరిస్థితులు మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం మార్పు లేదు. ఆడపిల్ల మగపిల్లల్లో తేడాలు లేవు. మరి తేడాలు చూపించడంలో మార్పు లేదు, తేడాలు లేవు కాదు. కొంతమంది కొంచెం మారుతున్నారు కానీ చాలామంది మారట్లేదు. చివరికి ఆడపిల్లల దగ్గరికే చేరుతున్నారు. అప్పుడు ఈ ఆడపిల్లలు పౌరుషానికి ఒక మాట అన్నా అది కూడా పడలేకపోతున్నారు. అలాగుంది పరిస్థితి. ఫ్రెండ్స్, వచ్చే వారం మన్నెం శారద గారు రచించిన కొన్ని రచనలతో మీ ముందు ఉంటాను. అంతవరకు కథా కదంబం కార్యక్రమం నుండి సెలవు తీసుకుంటుంది మీ ఆర్జే గిరిజ పీసపాటి. ఆల్వేస్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజ గారి కథా కదంబం కార్యక్రమం పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Thank you. బుసలాడే నా హృదయ పెళ్ళి పీతను వేసి
దివి మల్లె పందిరి వేసే
గువి పెళ్ళి పీతను వేసి
నెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసి పూవలు గుసగుసలాడే మన హృదయములోయలలోనే